గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో మీరంతా కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలుగుతున్నారని, మీ హృదయాలను పరిశోధించుకొని ఆయన సన్నిధిలో ఎక్కువ సమయము గడిపే విధంగా మీ సమయాన్ని వెచ్చిస్తున్నారని నేను భావిస్తాను. మనము క్రిస్మస్కు సంబంధించినటువంటి సిరీస్లో కొన్ని విషయాల్ని చూచాము. అయితే ఇంకా రెండు విషయములు మిగిలినవి. వీటిని నేను క్రిస్మస్కు ముందుగానే పూర్తి చేయాలని ఆలోచించాను, కానీ సమయం సరిపడలేదు. కాబట్టి ఆ రెండు విషయాల్ని కూడా మనము పూర్తి చేద్దాము. వాటిలో ఒకటి, శిశువునకు సున్నతి చేయుట, దేవాలయంలో ప్రతిష్ఠించుట. దీనికి సంబంధించినటువంటి అంశములు లూకాసు వార్త 2:21-38 వరకు రాయబడి ఉన్నవి. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభునకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలీలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆ షేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో యేసుక్రీస్తుకు 8వ దినమున సున్నతి చేసి పేరు పెట్టినటువంటి విషయం గురించి, ఆ తర్వాత 40వ దినమున దేవాలయంలోనికి తీసుకుని పోయి ప్రతిష్ఠించినటువంటి సంఘటన గురించి ఇక్కడ చెప్పబడింది. ఆ సమయంలో జరిగినటువంటి అంశములను గురించి ఇక్కడ మనము చదువుతూ ఉన్నాము. మొట్టమొదటిగా 21 నుండి 23 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. 22వ వచనం, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. 23వ వచనం, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు యెరూషలేము తీసుకుని వెళ్ళారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుకు 8వ దినమున సున్నతి చేసి పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పెట్టినటువంటి పేరు ఆయన గర్భమందు పడకముందే దేవదూత ద్వారా శిశువు ఆ పేరు పెట్టబడాలి అని చెప్పబడినారు. అంటే దేవదూత ఏ పేరు పెట్టాలి అనేటువంటిది ఆయన యొక్క తల్లిదండ్రులకు ముందే తెలియజేసింది. అప్పటికి ఆయన ఇంకా గర్భంలో కూడా పడలేదు. దీనిని మనం ఆలోచించినట్లయితే ఇది దేవాది దేవుడే యొక్క సంకల్పము చొప్పున ఆయన అనాదిగా ఆలోచించి ప్రణాళిక చొప్పున నిర్ణయించినటువంటి ఆ సమయమునకు ప్రభువును ఈ లోకమునకు పంపి ఆయన ఎప్పుడు పుట్టనై ఉన్నాడు అనేటువంటిది, ఆయన పుట్టినప్పుడు ఏమి జరగవలసి ఉన్నది అనేటువంటిది, ఆయనకు ఏమి పేరు పెట్టవలసి ఉన్నది అనేటువంటిది, ఇవన్నీ కూడాను దేవాది దేవుడే ఆయన పట్ల తన కుమారుని యొక్క పూచిని అంత తీసుకొని ఆయన ఇవన్నీ కూడాను నిర్ణయించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక పేరు పెట్టడం అనేటువంటిది మొట్టమొదటి విషయం అయితే, రెండవది ఏంటంటే 40 దినముల తర్వాత యేసును దేవాలయంలో ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. ఈ రెండు కూడాను ధర్మశాస్త్రం ఆధారంగా వీరు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే మరి ఆ యోసేపులు యూదులుగా వారు ఉన్నారు, ఆనాటి ధర్మశాస్త్రము చొప్పున వారు దానిని అనుసరిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని అనుసరించేటువంటి వారుగా ఉండరు. వారు పేరుకు క్రైస్తవులే గాని వాక్యం అనేటువంటిది ఏదో కష్టం వచ్చినప్పుడో, నష్టం జరిగినప్పుడో, దేవాదేవ అనుకునేందుకో, అనారోగ్యం వచ్చినప్పుడో దానిని తల దగ్గర పట్టుకుని పడుకునేందుకు చాలామంది ఉపయోగిస్తారు తప్ప దానిని అనుసరించేందుకు, దాన్ని చదివేందుకు, ధ్యానించేందుకు అనేక మంది దానిపై సమయము వెచ్చించేటువంటి వారుగా ఉండరు. వాక్యంలో మన జీవితంలో వివిధ సమయాల్లో అనుసరించవలసినటువంటి దైవ నియమాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే వాటిని మనం అనుసరించేటువంటి వారంగా ఉంటున్నామా? కొంతమంది క్రైస్తవులు కేవలము హిందూ సంస్కారములను మాత్రమే, పారంపర్యాచారములను మాత్రమే అనుసరించేటువంటి వారుగా ఉంటారు. నీ పేరేంటి అంటే జాన్ బెన్నార్డ్ అని చెప్తాడు, లేకపోతే జోసెఫ్ బాబు అని చెప్తాడు. ఇలాంటి వారంతా కూడాను చేసేటువంటి పనులు మనం చూచినట్లయితే గృహప్రవేశం రోజున ఇంట్లో ఆవును తిప్పేటువంటి వారుగాను, గుమ్మానికి మామిడాకులు కట్టేటువంటి వారుగాను, పూజ చేసి కొబ్బరికాయ పగలగొట్టేవారుగాను ఈ రకమైనటువంటి క్రైస్తవులు అనేక మంది లోకంలో ఉన్నారు. ఇంకొంతమంది అయితే రెండు రకాలైనటువంటి పారంపర్యాచారములను, సంస్కారములను అనుసరించేటువంటి వారుగా ఉంటారు. కొంతకాలం క్రితం నేను ఒక స్థలంలో పనిచేస్తూ ఉండేవాడిని. అక్కడ నాతో పాటు ఒక కొలీగ్ ఒక ఆయన పనిచేస్తూ ఉండేవాడు. ఆయన తన గృహప్రవేశానికి మొట్టమొదటి పాస్టర్ గారిని పిలిచానండి. ఆ పాస్టర్ గారిని పిలిచి గృహప్రవేశం ఇదంతా కూడా క్రైస్తవ సంస్కారాల ప్రకారం ఇదంతా కూడా చేశానండి అని చెప్పాడు. బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళా ఒకసారి చేశాడండి. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఈసారి లోకానుసారంగా అంటే లోకంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు హిందువులు వాళ్ళందరూ కూడా ఉంటారు కదండి, వాళ్ళు ఏదైతే పాలు పొంగబెట్టడమని, ఇంట్లో ఆవును తిప్పటమని, మామిడాకులు కట్టడమని, కొబ్బరికాయలు పగలగొట్టడమని ఇలాంటి సంస్కారాలు హిందూ సంస్కారాలతో మరొకసారి చేశాడండి. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేను క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగా ఉండవలసి ఉన్నది, నేను హిందువుడు అయితే హిందువుడుగా సాగవలసి ఉన్నది, నువ్వు జీవము గల దేవుని ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ నీ పేరు ఆయనకు సంబంధించినటువంటి పేరు పెట్టుకుని నీవు విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆచారాలను పాటించేటువంటి వాడు గాను, వాటి ప్రకారం నడుచుకునేటువంటి వాడు గాను ఉన్నట్లయితే నీకు దీవెన కన్నా శాపం అనేటువంటిది ఎక్కువగా ఉండనై ఉన్నది. ఇది మాత్రం బాగా గమనించవలసినటువంటి విషయం. చాలామంది విశ్వాసుల సహితం ఈ దినాల్లో ఎలా తయారవుతున్నారంటే, వారి ఇష్టానుసారంగా ఇది వాస్తు ప్రకారం సరిపోదండి, వాస్తు ప్రకారం ఇలా చేయాలండి, వాస్తు ప్రకారం అది చేయాలండి. వాస్తాన్ని నిన్ను గైడ్ చేసేటువంటిది, దేవుని యొక్క వాక్యమా నేను గైడ్ చేసేటువంటిది. నీవు వాస్తును నమ్మేటువంటి వాడవైనట్లయితే నీ పేరు మార్చుకుని హిందువుడుగా నిన్ను నీవు నమోదు చేసుకుని లోకానుసారంగా నడవటం అనేటువంటిది మంచిది. ఇలాంటివి విశ్వాసులలోనికి సహితము ఈ దినాల్లో వచ్చేస్తున్నాయి. క్రమశిక్షణ కలిగినటువంటి సంఘాలలోనికి సహితము ఇలాంటి ఆచారములు అనేటువంటివి, పారంపర్యాచారములు అనేటువంటివి వచ్చేస్తూ ఉన్నాయి. నీవు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు, నీవు చేస్తున్నటువంటి పారంపర్యాచారములు ఈ దినమున దేనికి సంబంధించినవి ఉన్నవి? నీవు గనక గుడెలలోనికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు పగలగొట్టేటువంటి వాడవైనట్లయితే దేవుడు నీ ఎడల తన యొక్క కోపమును చూపించరాయి అన్నాడు. జీవం గల దేవుని పేరు పెట్టుకుని దేవుని యొక్క ఆశీర్వాదములను నువ్వు చూచిన తర్వాత మూగ విగ్రహములకు సాగిలపడేటువంటి వాడు గాను, వాటిని పూజించేటువంటి వాడు గాను నీవు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల చర్య తీసుకున్నానై అన్నాడు. వాక్యాన్ని అనుసరించటం అనేటువంటిది మన జీవితంలో మనం ఊహించని మేలును చేకూర్చుతుంది. మనము జీవం గల దేవుని కట్టడలను, ఆజ్ఞలను మాత్రమే అనుసరించాల్సిన వారిగా ఈ లోకంలో ఉన్నాము. అది ఎన్నడూ మనము మర్చిపోకూడదు. 24 వచనంలో ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రానుసారంగా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇవ్వవలసినటువంటి బలిగా అర్పించవలసినటువంటిది చాయిస్ ఉన్నది అక్కడ. అయితే నువ్వు ఒక పొటేల్ను అర్పించవచ్చు. నీకంత స్తోమత లేకపోయినట్లయితే 2 గువ్వల్ని కానీ లేకపోతే పావుర పిల్లల్ని కానీ నీవు బలిగా అర్పించవచ్చు. అయితే ఇక్కడ మరియా ఎలిజబెతులు మొదట మనం చెప్పినటువంటి ఆ పొట్టేలను అర్పించటకు కాదు కానీ తర్వాత మనం చెప్పినటువంటి ఈ 2 గోపులు లేకపోతే పావుర పిల్లల్ని అర్పించటానికని సిద్ధమైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. దీనిని బట్టి మరియా యోసేపులు అనేటువంటి వారు బహు పేద స్థితిలో ఉన్నటువంటి దంపతులని మనకిక్కడ తెలుస్తూ ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో అర్పణ అర్పించే నిమిత్తం గొప్పవారికి పేదవారికి వారి వారి స్థితిని బట్టి వెసులుబాటు అనేటువంటిది కల్పించటం జరిగింది. అయితే పూర్తిగా దాని నుండి మినహాయింపు ఇవ్వటం అనేటువంటిది మాత్రం జరగలేదు. అంటే నువ్వు ఇవ్వకుండా ఉండొచ్చు, నీకు అంతగా స్తోమత లేకపోయినట్లయితే అనేటువంటిది అక్కడ లేదు. అక్కడ నువ్వు ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే పొట్టేలను ఇవ్వచ్చు, నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నట్లయితే 2 పావురపిల్లల్ని కానీ లేకపోతే గువ్వల్ని కానీ వీటిని ఇచ్చేందుకు అనుమతి అనేటువంటిది దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడు మన శక్తి కొలది మనం సేవలో పాలి భాగస్తులమై ఉండాలని ఆశించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే చాలామంది శక్తివంతులు సహితం కృతజ్ఞత అర్పణలు అర్పించడంలో ఎన్నోసార్లు వెనక తీసేటువంటి వారుగాను, వీలైతే ఎగ్గొట్టేసేటువంటి వారుగా సహితం ఉంటూ ఉంటారు. దేవుడు చేసేటువంటి మేలులు అన్నీ మనకు కావాల్సి ఉంటుంది. వాటిని ఆశించేటువంటి వారమై ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా సరే మనము ప్రార్థించి మనల్ని దేవుడు ఆశీర్వదించాలని, మనం ఉచ్చస్థితిలోనికి వచ్చేలాగా చేయాలని ఆశపడుతూ ప్రార్థించేటువంటి వారంగా, ప్రతి ఒక్కరి ప్రార్థనను కోరేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే దేవుడు దానిని నెమ్మది నెమ్మదిగా నెరవేరుస్తున్నప్పుడు నీవు ఆశీర్వదించబడిన కొలది దేవునిని స్తుతించేటువంటి వాడుగాను, ఆయనకు కానుక సమర్పించేటువంటి వాడుగాను నీవు ఉండవలసి ఉన్నది. అయితే అనేక మంది ఆ విధంగా చేసేటువంటి వారుగా ఉండరు. వారికి వచ్చేటువంటి ఆదాయం ఎంతో ఎక్కువగా ఉండవచ్చును, కానీ తిరిగి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి వారు వేసేటువంటి ఆ కానుక అనేటువంటిది, పేదలపై వెచ్చించేటువంటి ధనం అనేటువంటిది వారికి అసలు గుర్తే రాదు. ఎందుకంటే వారు పెద్దవారైపోయినారు ఇప్పుడు. కాబట్టి వారు తమకు ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తిని రేపటికల్లా 2 అంతలు చేసుకోవాలని, ఎల్లుండికి 4 అంతలు చేసుకోవాలని ఆశించేటువంటి తత్వమే వాటిలో కనపడతా ఉంటుంది. ఈ డబ్బు అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలమని బైబిల్ చెప్తా ఉన్నది. ఇది గనక నీలోనికి ఒకసారి వచ్చినట్లయితే ఇది నిన్ను నడిపించేటువంటిదిగా ఉండి తీరుతుంది. ఎందుకంటే దాని బారిన పడి దాని నుండి తప్పించుకొని దాని చేత త్రిప్పబడకుండా, దాని చేత డ్రైవ్ చేయబడకుండా, దాని చేత లోబరచబడకుండా ఉన్నటువంటి వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు, నీకు ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్ని అపాయముల నుండి, ఎన్ని కష్టముల నుండి నిన్ను విడిపించాడు. అయితే ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ కొద్ది ద్రవ్యమును నీవు ఆయనకు సమర్పించలేవా నీకున్నటువంటి స్థితిని బట్టి? కొంతమంది వారి స్థితి ఎంత ఉన్నప్పటికీ దేవుని పనిలో వాళ్ళు పాలు పంపులు పొందేటువంటి అమౌంట్ చాలా తక్కువగా ఉంటూ ఇది సరైనటువంటి విషయము కాదు. మనం దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉంటూ ఉంటాము. ఇక 25వ వచనంలో యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనైండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఈయనను గురించి ఈయన యెరూషలేములో ఉండేటువంటి వాడు, నివసించేటువంటి వాడు అని ఇక్కడ చెప్పబడుతున్నది. ఈయనను గురించి చెప్పబడినటువంటి ఇతర మాటలు ఏంటంటే, ఈయన నీతిమంతుడు, రెండవది భక్తిపరుడు, మూడవది ఇస్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, తర్వాతది పరిశుద్ధాత్మను కలిగి ఉండి దాని ద్వారా నడిపించబడుతూ ఉన్నటువంటి వాడు. ఈ మాటలు ప్రతి ఒక్కటి కూడాను చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి ఇతడు నీతిమంతుడు అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? మన నీతి మన వరకే పరిమితమైనటువంటిదిగా ఉంటుందంట, లేకపోతే దేవుని యొక్క దృష్టిలో సహితము దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడుగా ఉండగలుగుతున్నాడా? కొందరు తమ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఏదో వారే నియమించేసుకొని దాని ప్రకారము తామెంతో గంభీరంగా ఉన్నామని, తాము చాలా నీతిమంతులమని సంబరపడిపోయేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు దేవుని యొక్క రాజ్యంలో పనికొచ్చేటువంటి వారుగా ఉండనేరారు. ఎందుకంటే దేవుడు తన యొక్క వెలుగులో చూచినప్పుడు తన యొక్క వాక్యము చొప్పున నీకు తీర్పు తీర్చేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన యొక్క వెలుగులో మనలను మనం పరిశోధించుకునేటువంటి వారం గాను, పరీక్షించుకునేటువంటి వారం గాను ఉండాలి. అంతేగాని మనం ఏదో హద్దులను నియమించుకొని, ఈ హద్దుల్లో నేనున్నాను కాబట్టి నేను బ్రహ్మాండమైనటువంటి వాడినండి, నీతిమంతుడనండి అని చెప్పుకున్నట్లయితే నిన్ను నీవు మోసగించుకునేటువంటి వ్యక్తివై ఉండగలవు. రెండవది భక్తిపరుడు. భక్తి అనేటువంటిది ఈ రోజుల్లో రకరకములుగా సాగుతూ ఉన్నది. భక్తిపరుడు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు, కానీ వాళ్ళు రకరకములైనటువంటి మోటివ్స్తో భక్తి చేసేటువంటి వారుగా ఉంటున్నారు. కొంతమంది పిల్లల యొక్క పెళ్లిళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా భక్తి మొదలు పెడతా ఉంటారు. కొంతమంది రోగములు, అనారోగ్యములు, తీరని వ్యాధులు వచ్చినప్పుడు అప్పుడు భక్తి చేసేటువంటి వారుగా కొందరు ఉంటూ ఉంటారు. కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారముగా దేవుని యొక్క పనిని మార్చేటువంటి వారుగా వారు భక్తిని చూపించేటువంటి వారుగా ఉంటారు. ఈ అనాథాశ్రయములు అనేటువంటివి, ఆర్ఫనేజెస్ అనేటువంటివి, ఇలాంటివి అన్నీ కూడా మొదలుపెట్టి భక్తి వేషం వేసుకొని విదేశాల నుండి డబ్బును తెప్పించుకొని వారి పేరున బ్యాంకుల్లో జమ చేసుకుంటూ ఆస్తిపాస్తులను కూడగట్టుకుంటూ దేవుని నామాన్ని దూషణ పాలు చేసేటువంటి భక్తిహీనులు చాలామంది భక్తిపరమైనటువంటి వేషం వేసేటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారిగా చాలామంది ఈ లోకంలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారికి శ్రమ కాచుకొని ఉన్నది. మనం ఎలాంటి వారంగా ఉంటున్నాము? నీవు ఆదివారాన్న చర్చికి వెళ్ళేటువంటి భక్తిపరుడిగా ఉంటున్నావా, లేకపోతే హృదయాంతరంగంలో భక్తిని నీవు అవలంబించేటువంటి వాడుగా ఉంటున్నావా? క్రీస్తు ప్రభు నిమిత్తమైన శ్రమ అయినను, హింస అయినను, నింద అయినను ఏదైనా అడ్డొచ్చినప్పుడు దానిని తట్టుకొని నిలిచేటువంటి భక్తి విశ్వాసములు అనేటువంటివి నీ హృదయంలో ఉంటున్నాయా? లేకపోయినట్లయితే ఏదో ఊరికినే వెళ్ళేటువంటి వాడనండి భక్తికి, ఏదో భక్తి చేయాలి కదండి, పిల్లలు మరీ అటు లోకంలోకి వెళ్ళిపోయి మరీ చెడిపోకూడదు కదండి, అందుకని వారి గురించి నేను వెళ్తున్నానండి. పొద్దున నేను మామూలుగానే ఆలయానికి వెళ్తానండి, సాయంత్రం మాత్రం మా భార్య నేను ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తామండి, పిల్లల్ని తీసుకెళ్ళంలేండి అని చెప్పేటువంటి వాళ్ళు దౌర్భాగ్యులు కొంతమంది తయారవుతున్నారు. ఇస్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడని తర్వాత చెప్పబడింది. ఆ కాలంలో ఇస్రాయేలు రోమా పరిపాలనలో ఉంది. దాని చెర నుండి విడిపించేందుకు మెస్సయ్య రానై ఉన్నాడని చాలామంది ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే వారిలో అనేక మందికి ఈ మెస్సయ్య పాపముల నుండి రక్షించేందుకు, క్రయధనం చెల్లించేందుకు ఆయన వస్తున్నాడనేటువంటి విషయం వారికి తెలియదు. ఇదే మెస్సయ్య తర్వాత ఇస్రాయేలును విడిపించనై ఉన్నటువంటి మెస్సయ్య, ఆయన రెండవసారి రానై ఉన్నాడనేటువంటి విషయము క్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా ఈ లోకంలోనికి జన్మించినప్పుడు, మొట్టమొదటిసారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక మందికి తెలియదు. ఈ విషయములు ఎప్పుడు తెలుస్తుందంటే ఆత్మచేత నడిపించబడేటువంటి వాడుగా ఉన్నట్లయితే, ఆత్మనికి గ్రహింపు చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ విషయాల్ని నీవు అర్థం చేసుకోగలిగినటువంటి వాడివై ఉండగలవు. ఇక్కడ సుమయోను ఆ విధంగా ఆత్మచేత నడిపించబడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, వీటిని గ్రహించుకుంటున్నటువంటి వాడే అని మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే తర్వాత చెప్పబడినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే, మనలను నడిపించేటువంటిది అయినట్లయితే, మనం చేసేటువంటి పనులు పరిశుద్ధంగా ఉంటాయి, అపవిత్రంగా ఉండవు, ఈ లోకానుసారంగా ఉండవు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు గ్రహారధికులు చేసేటువంటి పనులకు భిన్నంగా ఉండేటువంటివిగా మన పనులు ఉంటూ ఉంటాయి. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీలో నిలిచినటువంటిదిగా ఉండగలదు. నీవు హింసింపబడుతున్నప్పటికీ, బాధింపబడుతున్నప్పటికీ నీవు మేలుకొనినటువంటి వ్యక్తివిగాను, ప్రభు కొరకు నిలిచేటువంటి వ్యక్తివిగాను, ఇతరులను దూషించినటువంటి వ్యక్తివిగాను, వారిని ప్రేమించుచు వారి కొరకు ప్రార్థించేటువంటి వ్యక్తివిగాను నువ్వు ఉండగలిగినటువంటి వాడవై ఉంటూ ఉంటావు. ఇక్కడ సుమయోనుకు ఉన్నవి అని చెప్పబడుతున్నటువంటి లక్షణాలన్నీ కూడాను మనము మాదిరిగా పెట్టుకొని వాటిని పొందేందుకు, సుమయోను వలె మనమును జీవించేందుకు ప్రయత్నించవలసి ఉన్నది. 26వ వచనమును మనం చూసినట్లయితే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అని వ్రాయబడినది. ఇక్కడ ఈ వచనము చెప్పబడినది ఎవరిని గురించి అంటే, సుమయోనును గురించి చెప్పబడినది. సుమయోను క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఎల్లప్పుడూ ఆత్మచేత నడిపించబడేదిగా ఉండాలి. కానీ చాలామంది అలా ఉండేందుకు జాగ్రత్త పడేటువంటి వారిగా ఉండరు. మనము ఎప్పుడు ఆత్మచేత నడిపించబడతామని అంటే, దేవుని యొక్క సన్నిధికి మనము వెళ్ళి ఆయన చిత్తానుసారంగా మన యొక్క జీవితములను మలుచుకునేటప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించటకు, ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఆయనను కీర్తించటకు, ఆయనను సేవించటకు నేర్చుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో నిలిచి మనము వేచి ఉండటకు మనము నేర్చుకున్నప్పుడు, అప్పుడు దేవునికి ఇష్టలంగా మనము ఉండగలుగుతాము. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత మనము గైడ్ చేయబడేటువంటి వారంగా ఉండగలుగుతాము. కొంతమంది క్రైస్తవ విశ్వాసములోనికి వచ్చిన తర్వాత వారికి ఏదైనా కష్టం కలిగినట్లయితే, వారికి ఏదైనా ఇరుకు ఇబ్బంది ఎదురైనట్లయితే, అయ్యయ్యో మనము ఈ విశ్వాసం అనేటువంటి తోటి మొదలుపెట్టమే, ఈ మధ్య దీనివలన మనము ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము, మనం మామూలుగా ఉండి ఉన్నట్లయితే, ఈ విశ్వాసం ఇదంతా కూడా మొదలు పెట్టకుండా ఉండి ఉన్నట్లయితే, వెళ్ళిపోయేవాళ్ళమి, ఆ ఆఫీసులో వాడు అడిగిన లంచం మనం సమర్పించుకునేవాళ్ళము, మన పని చేయించుకునేవాళ్ళము, మన ట్రాన్స్ఫర్ ఆపించేసుకునేవాళ్ళమి. మరి ఇప్పుడు మనం విశ్వాసులమని చెప్పుకుంటున్నాము, ఇది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం తీరా వెళ్ళి ఆఫీసులో లంచం ఇచ్చిన పక్షంలో ఇది పాస్టర్ గారికి సమాజం అంతా తెలుస్తుంది, ఇది బాగుండదే, ఇరుకులో పడిపోయేమే అని బాధపడేటువంటి విశ్వాసులు సహితం తయారవుతున్నారండి. ఇవి క్రైస్తవ సమాజంలో ఎట్లాగా తయారైపోయిందంటే, మనము లంచం తీసుకోవటం అనేటువంటిది, ఇవ్వటం అనేటువంటిది తప్పు కాదు అని చెప్పేటువంటి స్థితిలోనికి వచ్చేసింది. అనేక సంఘంలోనికి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి లంచము ఇస్తున్నారా లేకపోతే లంచాన్ని తీసుకుంటున్నారా అని అడగండి, అది తప్పెలా అవుద్దండి అని అడిగేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా సంఘములు అనేటువంటివి రోజు రోజుకు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క స్థాయి నుండి, ప్రభు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆ యొక్క స్థాయి నుండి కిందికి జారిపోతున్నటువంటి స్థితిలో ఉంటున్నవి. మనం ఎలా ఉన్నాం ఈ దిన మందు? ఇక్కడ మనం వాక్యములో సుమయోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరియా యోసేపులు పిల్లవాడిని ప్రతిష్ఠించుటకే వచ్చారు. అయితే ఆత్మవశుడైనటువంటి వాడై ఈ సుమయోను అదే సమయంలో అక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. నీవు ఆత్మచేత నడిపించబడేటువంటి వ్యక్తి అయినట్లయితే, దేవుడు సరైన సమయమునకు సరైన పని చేసే విధంగా నిన్ను గైడ్ చేసేటువంటి వాడై ఉంటా ఉంటాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దేవుని యొక్క హస్తం క్రింద నీవు బలపరచబడుతూ ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆత్మచేత నీవు నడిపించబడుతున్నప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యేటువంటిదిగా ఉంటుంటుంది. ఆత్మవశుడైనటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి చేసేటువంటి పనులకి భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఆత్మవశుడైనటువంటి వ్యక్తి ఆత్మచేత నడిపించబడేటువంటి వాడుగా ఉంటాడు మొట్టమొదటిగా. రెండు, అతను చేసేటువంటి క్రియలు వాక్యానుసారమైనటువంటివై ఉంటూ ఉంటాయి. తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం పోరాటాలతో కొనసాగుతుంది. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం ఆ వ్యక్తికి ఇతరులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఉంటూ ఉంటుంది. అంతేకాదు దేవుడు మెచ్చే విధంగానూ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ ఆత్మచేత నడిపింపబడేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మనం గమనించవచ్చు. దేవుని యొక్క మార్గములను అనుసరి నడిచేటువంటి వ్యక్తి అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంది లోకరీతిగా. ఎందుకంటే అతను చేసేటువంటి పనులు అనేటువంటివి వాక్యానుసారమైనటువంటివి అయి ఉండటం వలన లోకములో ఉన్నటువంటి ప్రవాహం ఎటువైపుకైతే వెళుతున్నదో దానికి ఎదురు ఈదేటువంటి వాడిగా అతను ఉండవలసి వస్తున్నది. కాబట్టి అతనికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఇరుకులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదిరించి నిలిచేటువంటి వాడుగా ఒక విశ్వాసి ఉండవలసి ఉన్నది. ఈ క్రమంలో అతడు తొలగిపోనటువంటి వాడుగాను, విశ్వాసంలో జారిపోనటువంటి వాడుగాను, పరిస్థితుల వలన కదిలిపోనటువంటి వాడుగాను అతను ఉండగలుగుతాడు. ఎందుకంటే దేవుడు అతని పక్షముగా ఉండి అతన్ని బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి అతను ముందుకు సాగగలిగినటువంటి వాడై ఉంటూ ఉంటాడు. మన జీవితం ఈ సమయంలో ఎలా ఉన్నది? సుమయోను వలె మనమును ఆత్మచేత నిండినటువంటి వ్యక్తులంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే పేరుకు మాత్రమే విశ్వాసులము, మిగిలినటువంటి సమయం అంతా కూడా మనం నడిచేటువంటిది మన యొక్క క్రియలన్నీ కూడాను ఈ లోక సంబంధమైనటువంటి క్రియలుగా ఉంటున్నావా? మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఇప్పుడు 27 నుండి 32 వరకు మనం చూసినట్లయితే, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితినని ఈ సుమయోను చెప్తూ ఉన్నాడు. పిల్లవాడిని డెడికేట్ చేసేందుకు తెచ్చిన ఈ తల్లిదండ్రులు తమ పిల్లవాడిని సుమయోను యొక్క చేతిలో ఉంచారు. సుమయోను బిడ్డను తన చేతిలోనికి తీసుకుని దేవుని ఇలా స్తుతిస్తూ ఉన్నాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అనే మాట చెప్తూ ఉన్నాడు. సుమయోను క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని, అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినట్లుగా మనం చూచాము. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వారు రకరకములైనటువంటి తలాంతులను పొందేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ మనము సుమయోను పరిశుద్ధాత్మ చేత ప్రవచన వరాన్ని పొంది ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడినటువంటి ఏ తలాంత అయినప్పటికీ సేవ నిమిత్తమై వాడవలసినటువంటివి, దేవునిని కీర్తించే నిమిత్తమై మనుషులకు ఇవ్వబడేటువంటివి. అయితే కొంతమంది వీటి ద్వారా మోసపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క తలాంతులను వీరు పొందిన తర్వాత స్వార్థ ప్రయోజనములకు వీటిని వాడాలని చూచి వీరు మోసగించబడేటువంటి వారుగాను, దేవుని యొద్ధ నుండి శాపాన్ని పొందేటువంటి వారుగా సహితము వీరు ఉండగలరు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఏ తలాంత అయినప్పటికీ, ఏ కృప అయినప్పటికీ, ఆయన రాజ్యము నిమిత్తమై, సువార్థ యొక్క ప్రచారము నిమిత్తమై దానిని వాడేటువంటి వారంగాను, దేవునిని మహిమపరచు నిమిత్తముగా మాత్రమే దానిని ఉపయోగించేటువంటి వారంగాను మనము ఉండి తీరవలసి ఉన్నది. ఇక్కడ సుమయోను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని గ్రహించిన తాను దాన్ని నెరవేర్చు నిమిత్తమై ఇప్పటి వరకు వేచి చూస్తూ ఉన్నాడనమాట. ఆ నెరవేర్పును ఈ క్షణమందు చూచినటువంటి వాడుగా సుమయోను ప్రభువుకు దాని నిమిత్తమై నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. సుమయోను తన కోరిక తీరినటువంటి వాడుగా, తాను ఆశీర్వదింపబడిన వాడుగా కృతజ్ఞతతో నిండినటువంటి హృదయంతో ఇక ఇప్పుడు క్రీస్తును ప్రత్యక్షంగా చూసిన వాడిగా ఈ లోకమును విడిచి వెళ్ళగలను, సంతోషముతో ఈ లోకమును నేను విడిచి వెళ్ళగలను, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ కృపను నేను కళ్ళారా చూడగలిగాను, ఇక నేను తృప్తి నొందినటువంటి వాడను, ఇంకా నాకు ఈ లోకంలో ఏమీ అక్కరలేదు అనేటువంటి ఆ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి హృదయముతో సుమయోను ఇక నేను వెళ్ళగలను, సంతోషముతోనూ హృదయమంతా నిండినటువంటి వాడనే నేను ఉత్సాహంతో ఈ లోకమును విడిచి వెళ్ళగలను అనేటువంటి సెన్స్లో ఈయన ఈ మాట చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ లోకంలో మనుషులు తాము వృద్ధులైపోతున్నప్పుడు, తాము వయసులో పెరుగుతున్నప్పుడు రకరకములైనటువంటి కోరికలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా, నీ పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుంటున్నానరా అనేటువంటి ముసలోళ్ళు కొందరు ఉంటూ ఉంటారు. ఆడపిల్లలు అయినట్లయితే ఈ పిల్ల తొందరగా పెళ్లి చేసేయమ్మా, ఇక నేను ఎంతకాలం ఉంటాను అని మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది ఇంకా వారికి ఉన్నటువంటి వ్యామోహాలు ఏమేమైతే ఉన్నాయో ఆ వ్యామోహాలతోటే మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కానీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క వాంఛను తీర్చేటువంటి దేవుడు మాత్రమే తీర్చగలిగినటువంటి ఆ యొక్క కోరికలను గురించి మాట్లాడేటువంటి వారుగా చాలామంది ఉంటారు. కొంతమంది ఎంత సంపాదించుకున్నప్పటికీ ఇంకా చావుకి ముందు సహితము బెడ్ మీద ఉండి కూడా చేతులు కాళ్ళు పడిపోయినటువంటి వారికి కూడా ఇదే విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ చనిపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఇతరులను క్షమించలేనటువంటి స్వభావం చేత డెత్ బెడ్ మీద ఉండి కూడా వారికి ఎవరి మీద అయితే కష్టం ఉన్నదో వారిని ఇంకా నిందిస్తూ శపిస్తూనే చనిపోయేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాగా మనుషులు రకరకములుగా ఉండేటువంటి వారుగా ఉంటారు. కానీ సుమయోని ఇక్కడ ఎలా ఉన్నాడంటే తాను దేవుని యొక్క మహాకృపను చూడాలని ఆశించాడు. ఏంటి ఆ కృప అంటే దేవుడు మానవాళి నిమిత్తమై ఈ యొక్క లోకంలోనికి ఎవరిని క్రయధనమును చెల్లించేటువంటి వ్యక్తిగా పంపనై ఉన్నాడో ఆత్మలో చూచినటువంటి వాడుగా తర్వాత మనం చూడబోతున్నాం. అన్యజనులకును ఇస్రాయేలీలకును క్రయధనమును చెల్లించేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి ఆ క్రీస్తు ప్రభువును కళ్ళారా తను చూడాలని ఆశించాడు. అది చూచిన తర్వాత ఇంకా నాకేమీ అక్కరలేదు అనేటువంటి ఆ యొక్క తృప్తిని పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో నీ కోరికలు నా కోరికలు ఎలాంటివై ఉంటున్నవి? నీ వయసు ఎంత ఉండేదో నాకు తెలియదు. అయితే నీ వయస్సు అయిపోయింది ఈ దినమందే, ఇక నీవు ఈ లోకమును విడిచివేయాలి అని చెప్పేటువంటి సమయంలో నీవు దేవుడు నీలో ఉంచినటువంటి ఆ యొక్క ఆత్మా విషయమై ఆలోచించినటువంటి వాడుగా, దాని విషయమై నువ్వు నిర్ణయం తీసుకున్నటువంటి వాడుగా, క్రీస్తు ప్రభువు నీకు ఈ లోకంలోనికి తెచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బహుమతిని నువ్వు పొందినటువంటి వాడుగా ఈ లోకమును విడిచి వెళ్ళనై ఉన్నావా? తృప్తి కలిగినటువంటి వాడుగా నువ్వు ఈ లోకమును విడిచి వెళ్ళనై ఉన్నావా? లేకపోయినట్లయితే ఇంకా నీ యొక్క పాప భారముతోనే ఈ లోక సంబంధమైన వ్యామోహములతోనే ఇంకా అవే మాట్లాడుతూ ప్రాణము పోయే వరకు నువ్వు అదే విధంగా ఉండనై ఉన్నావా? మనలను మనము పరీక్షించుకునవలసినటువంటి అవసరం ఉన్నది. 30వ వచనంలో మనం చూసినట్లయితే అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని ఇక్కడ సుమయోను చెప్తూ ఉన్నాడు. యేసును కళ్ళారా చూచినటువంటి సుమయోను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన దేవుని రక్షణ తాను కన్నులారా చూచాడని చెప్తూ ఉన్నాడు. ఇక ఈ రక్షణ ఎలాంటిదంటే మొదటిది అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా ఈయన పంపబడి ఉన్నాడు. బైబిల్లో ఇస్రాయేలు ప్రజలకు దేవుడు మొదటి అవకాశమును అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆయన మరణానంతరము అందరినీ ఇస్రాయేలు ప్రజలను అన్యజనులను అందరినీ కూడా ఒకే గొడుగులోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు, ఒకే మందగా చేసి ఉన్నాడు. ప్రజలందరికీ రక్షణ పొందుటకు ఇదే మార్గంగా ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అన్యజనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు వచ్చినటువంటిది కేవలం ఇస్రాయేలును రక్షించటకు మాత్రమే కాదు, కానీ అన్యజనులకు సహితము ప్రాణమును తాను బలిగా అర్పించి ప్రతి ఒక్కరిని ఒకే మందలోనికి తీసుకుని వచ్చి ఒకే కాపరిగా ఉండుటకు ఆయన ఈ ప్రణాళిక నిమిత్తమే వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఆయన వెలుగుగా వచ్చాడని ఇక్కడ చెప్పబడుతున్నది. రెండవది ఏంటంటే నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను ఉన్నట్లు, ప్రజలైనటువంటి ఇస్రాయేలుకు సంబంధించి మహిమగా అనే మాట వాడుతూ ఉన్నాడు. అన్యజనులకు సంబంధించి బయలుపరిచేటువంటి విషయంలో వెలుగుగా అనే మాట వాడుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి మాటలు సుమయోను తన ఆత్మలో గ్రహించినటువంటి వాడై తన్మయత్వం చెందినటువంటి వాడుగా దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు ఈ లోక సంబంధమైనటువంటి వారికి వెర్రితనంగా అనిపిస్తూ ఉంటాయి. ఇదేంటండి ఇలా ఉన్నారు, అందరు లోకం పోయేటువంటి దారిలో పోతా ఉన్నారు, మీరు అందరినీ చూసుకొని పోవాలి, కానీ మీరు ఒక్కరే ఇలా మార్గం పట్టుకున్నారంటే ఏం మిగలదండి మీకు ఈ లోకంలో అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి నిలిచినటువంటి వాడుగా ఉంటాడు. ఆత్మ సంబంధి అనేటువంటి వ్యక్తి దేవుని మాత్రమే మహిమపరిచేటువంటి వాడుగాను, దేవుని యొక్క మాటను మాత్రమే లక్ష్య పెట్టి దాని ప్రకారం చేసేటువంటి వాడుగాను ఉంటూ ఉంటాడు. దేవుడు ఈనాటి మనకు క్రీస్తును మన ఏ సంబంధమైన కన్నులతో చూసేటువంటి తరుణం కానీ అవకాశం కానీ ఇవ్వలేదు, కానీ హృదయాంతరంగంలో చూసేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఏ తారతమ్యం లేకుండా అనుగ్రహించాడు. నీ గొప్పవాడివా పేదవాడివా అనేటువంటి తారతమ్యం లేదు, అన్యజనుడివా లేకపోతే ఇస్రాయేలుడివా అనేటువంటి తారతమ్యం లేదు, ఇంక ఏ తారతమ్యము లేకుండా ప్రతి ఒక్కరూ తమ హృదయాంతరంగములో ప్రభువును చూచేటువంటి భాగ్యమును, ఆయన తాకిడిని గుర్తించేటువంటి భాగ్యమును, ఆయనను హృదయములోనికి ఆహ్వానించేటువంటి భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్నాడు. మరి మనం మన హృదయంలో ఆయనను నిజంగా చూసి ఎరిగినటువంటి వారంగా ఉంటున్నామా? క్రీస్తును చూసి తన కోరిక తీరినట్లు చెప్తున్నటువంటి సుమయునులాగా మనం కూడా మన హృదయాంతరంగంలో ఆ తృప్తిని కలిగి, నేను దేవుని ఎరిగినటువంటి వాడను, నేను ఇప్పుడు మరణ భయం కానీ ఆ పిదప జరగబోయేటువంటి తీర్పుని గురించి కానీ భయపడకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి నేను తృప్తి కలిగినటువంటి వాడనే వెళ్ళగలను, చావు నన్ను భయపెట్టలేదు అనేటువంటి ఆ దృఢ విశ్వాసం కలిగినటువంటి వారమై మనము ప్రభువును సమీపించేందుకు ఏ క్షణంలోనైనా మనము సిద్ధపడినటువంటి వారంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక్కడ ప్రభును చూచినటువంటి వాడిగా తృప్తి చెంది సుమయను తాను ఏ విధమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాడో ప్రభువుకి, అదే విధముగా నీవును నేనును ప్రభు యొక్క సన్నిధిలోనికి మనము వెళ్ళటానికి ఎప్పుడు కూడాను హృదయాంతరంగంలో మనము ఆయనను అంగీకరించినటువంటి వారమై, ఆయన యొక్క శక్తిని మనము అనుభవించినటువంటి వారమై, ఆయనతో కూడా మనము నడిచినటువంటి వారమై, ఈ లోకమును విడిచేటువంటి సమయంలో మనము మంచి సాక్ష్యమును విడిచి ఈ లోకము నుండి దేవుని యొద్దకు వెళ్ళటానికి మనము సిద్ధపడి ఉన్నామా? మనలను మనము పరీక్షించుకోవలసి ఉన్నది. 34వ వచనం, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయిలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. 35వ వచనం, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల అయిన మరియతో చెప్పాను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ సుమయోను చెప్పినటువంటి విషయాలు రెండు, మరియతో ఒక విషయం చెప్పాడు, అదే విధంగా తల్లిదండ్రులైన ఇద్దరితోనూ ఒక మాట చెప్పాడు. తల్లిదండ్రులైనటువంటి ఇద్దరితో చెప్పినటువంటి మాట ఏంటంటే, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడని సుమయోను గారు చెప్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభువును మనం గమనించినట్లయితే ఆయన పుట్టినటువంటిది మొట్టమొదటి స్టెప్ నుండి కూడాను ఆయన అన్నను గురించి వివాదాస్పదమైనటువంటి అంశములే ఉన్నవి. మొట్టమొదటిగా అందరిలాగా ఆయన పుట్టినటువంటి వాడు కాడు. దూతలు ఏ మనిషికి సంబంధించి ముందుగా ప్రకటన చేసినటువంటి సందర్భములు లేవు. తర్వాత రాజుగా జన్మిస్తాడని చెప్పారు. అయితే రాజుగా జన్మించినటువంటి వాడికి సత్రములో కూడా స్థలం లేకుండా పశువుల తొట్టెలో పరుండబెట్టటమా? ఇదేమి రాజు? అక్కడ కూడా సంశయమే. ఇలాంటి సంశయాలు అనేటువంటివి ఓ ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటి నుండి మొదలు పెడితే చనిపోయే వరకు కూడాను క్రీస్తు యొక్క జీవితం అనేటువంటిది కొంతమంది అవునా అంటే కొంతమంది కాదు అనే విధంగానే మొట్టమొదటి నుండి చివరి వరకు సాగటం జరిగింది. ఆ తర్వాత ఆయన బోధల్ని గురించి పెద్ద పెద్ద వారిలోనే, యాజకులలోనే, ఇస్రాయేల్ పెద్దల్లోనే అనేకమైనటువంటి తిరుగుబాటు సంఘటనలు జరిగినవి. కొంతమంది ఏమో ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటే, కొంతమంది ఏమో వీడు దయ్యం పట్టినవాడని అన్నారు. సూచక క్రియలు ఆయన చేసినటువంటి వాటిని చూసినప్పుడు నిజంగా ఈయన దేవుని కుమారుడే అని అనేటువంటి వారు కొందరు ఉండినారు. ఈ రకంగా డివైడ్ అయిపోయినటువంటి వారుగా ప్రజల్లో అనుమానాలు అనేటువంటివి మొదటి నుండి చివరి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విధమైనటువంటి వ్యక్తిగా తన చేతులలో ఉన్నటువంటి బిడ్డ కొనసాగనై ఉన్నాడని సుమయోను చెప్తూ ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే, తల్లితో మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు. తల్లిని ఉద్దేశించి మరియతో ఏమని చెప్తున్నాడంటే, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు అనేటువంటిది చాలామంది అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు అనేకమైనటువంటి గొప్ప విషయములను మీరు చూస్తున్నారు. దూతలు ముందుగా వచ్చి ప్రకటించటం అనేటువంటిది, గర్భము ధరించటం అనేటువంటిది పరిశుద్ధాత్మ వలన కలగటం అనేటువంటిది, అనేకులు ప్రశంసించటం అనేటువంటిది, దూర ప్రదేశముల నుండి వచ్చి వారు ఏ విషయములనైతే వారు చూచారో ఇవన్నీ చెప్పినప్పుడు తల్లి ఆశ్చర్యపడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ విధమైనటువంటి అంశములన్నీ మీరు జరగట చూస్తా ఉన్నారు కదా. అయితే ఒక సమయం రానయ్యున్నది. ఆ సమయములో అమ్మ మరియవైన నీ యొక్క హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోనై ఉన్నది. అదేమిటంటే ఆ సిలువ వేయబడేటువంటి అన్యాయమైనటువంటి తీర్పును ఆయన పొంది, ఆయన సిలువ వేయబడేటువంటి ఆ క్షణములను ఆయన ఆత్మలో చూస్తూ సుమయోను ఈ విషయాన్ని గురించి తల్లికి తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి సూచక క్రియను తన కుమారుడు చేసినప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, అక్కడ ఖాళీ రాతి బాణలు అవన్నీ ఉన్నాయి, విందులో ద్రాక్షారసం అనేటువంటిది అయిపోయింది. అయితే మరి ఏమి చెప్పిందంటే తన కుమారుని ఉద్దేశించి, ఆయన చెప్పినది మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఆమె కుమారుని గురించి తనకు ఉన్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు, తన కుమారుడు అనేటువంటి క్రీస్తు శక్తి కలిగినటువంటి వాడు, దేవుని కుమారుడు, తనకు ముందు నుండి చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడాను ఆమె నమ్మిక ఉంచింది. కాబట్టి బిడ్డను గురించి ఆమె ఆ దినమందు చెప్పగలిగింది. ఆ తర్వాత ఇంకెన్నో విషయాలు, సూచక క్రియలనేటువంటి మహత్కార్యములనేటువంటి ఇవన్నీ జరగటం చూసినటువంటి తల్లి ఒక్కసారిగా అన్యాయపు తీర్పునంది శిలోమానుపై వేలాడుతూ ఆయన ఆ విధంగా చనిపోతూ ఉంటే ఆ హృదయంలోనికి ఇంత ఇదిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈయన రాజుగా వస్తాడని చెప్పబడ్డాడు, ఈయననే అనేకమైన సూచక క్రియలు చేసి ఉన్నాడు, పుట్టింది ఈ రకంగా జరిగింది, ఆ తర్వాత సంఘటనలన్నీ ఈ రకంగా జరిగినాయి, ఏమిటి ఇదంతా కూడాను ఏమిటి, ఇటువంటి చావు చనిపోవటం ఏమిటి నా బిడ్డ అనేటువంటి ఆ యొక్క ఖడ్గము ఆమెకు హృదయములో నుండి దూసుకొని పోనై ఉన్నట్లుగా సుమయోను ఆత్మలో గ్రహించాడు. ఆ మాటను ఎక్కడైనా చెప్తూ ఉన్నాడు. 33వ వచనంలో యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి అని వ్రాయబడినది. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది సుమయోను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు. అయితే ఈయనను గురించి చెప్తూ ఉన్నటువంటి ఈ విషయాలు వారికి ఎంతవరకు అర్థమైనయో ఆ సమయంలో మనకైతే తెలియదు. కానీ అక్కడ సుమయోను మాత్రము ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి అయి ఆత్మలో చూస్తూ జరగబోతున్నటువంటి విషయములను ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 36వ వచనం నుండి 38 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైనా అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనుమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని గురించి చెప్తూ ఉన్నారు. ఈమె బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలుగా ఉన్నది. అయితే ఆమె మొదట్లో కొంతకాలము పెనుమిడితో సంసారం చేసినటువంటిదిగా ఉన్నది. ఆ తర్వాత మరి ఆయనకి ఏం సంభవించిందో మనకైతే తెలియదు. ఈమె విధవరాలై ఉండినది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ భర్త చనిపోయాడు అన్నమాట. ఆ తర్వాత ఆమె మరలా వివాహం చేసుకోనకుండా దేవుని యొక్క ఆలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విధవరాలైనటువంటి వాళ్ళు పని పాట లేకుండా అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈమె ఆ విధంగా ఉన్నట్లుగా లేదు. ఆమె దేవునికి తను తన సమర్పించుకొని జీవితంలో దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటిదై ఆయన యొక్క కృపను గ్రహించినటువంటిదై దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతోనూ తర్వాత సేవ చేసేటువంటి ఆ యొక్క దృక్పథంతోనూ ఆమె తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా చూస్తున్నాము. ఈమె కూడా ఆత్మపూర్ణురాలై ఆ సమయంలో అక్కడ ఉండటం జరిగింది. ఆ సమయంలో అనేక మంది అక్కడికి వచ్చి మెస్సీయా యొక్క రాక కొరకు చూచేటువంటి వారు చాలామంది ఆ దినాల్లో ఉండేటువంటి వారు. అలాంటి వారందరం కూడాను ఏమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళంటే, మెస్సీయా వచ్చి ఈ రోమా ప్రభుత్వం యొక్క చెర నుండి మమ్మలను విడిపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలామందికి ఉన్నటువంటి యొక్క గ్రహింపు ఆ దినములలో అదే. అయితే మెస్సీయా అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా మనుషులను పాపముల నుండి రక్షించు నిమిత్తమై వస్తాడనేటువంటి ఆ యొక్క గ్రహింపు ఎంతమందికి ఉన్నదో మనకు తెలియదు. ఈమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడిచు యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ దినమందు మనము సుమయోను వలె అన్నావలె ఉన్నవారిగా ఉంటున్నామా? లేకపోతే మన యొక్క బ్రతుకనేటువంటిది ఆత్మచేత నడిపింపబడినటువంటి వ్యక్తులముగాను, మన ఇష్టానుసారంగా క్రియలను జరిగించుకునేటువంటి వారముగాను, దేవుని యొక్క సన్నిధిలో మనము నిలిచి వేచి ఉండేటువంటి వారముగాను, ప్రార్థనలు చేసేటువంటి వారముగాను, ఆయన చిత్తమును కనుగొని దాని ప్రకారం ముందు అడుగు వేసేటువంటి వారముగాను మనం ఉండగలుగుతున్నామా? మనలను మనము పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనకు ఒక్కొక్కరికి సహాయం చేయనుగాక. తలలు వంతండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడవిన తండ్రి, నీ యొక్క పుట్టుక నుండి నీవు ఈ లోకమును విడిచి వెళ్ళు సమయం వరకు నీకు సంబంధించినటువంటి విషయములు అన్నీ కూడా రకరకములుగా మనుషుల మధ్యన వాదింపబడినవి. అయితే ప్రభువా, నిన్నెరిగినటువంటి బిడ్డలు, ఆత్మచేత నడిపింపబడినటువంటి నీ యొక్క బిడ్డలు, నీకు సంబంధించినటువంటి విషయములను గ్రహించినటువంటి వారై, వారు ఎంతో సంతోషించినటువంటి వారై, నిన్ను కళ్ళారా చూడగలిగినందువలన తమ జన్మ తరించినదని ఇక సంతోషముతోను ఏ భయము లేకుండాను హృదయమంతా సంతోషముతో నిండినటువంటి వారే నిన్ను చేరగలిగేటువంటి పరిస్థితి తమకు ఉన్నదనేటువంటి ఆ యొక్క ఆ హృదయాంతరంగంలో ఉన్నటువంటి గొప్ప నిరీక్షణను నీవు వారికి ఎలాగా అయితే అనుగ్రహించినావు, మేమును ప్రవ్వా మా హృదయాంతరంగంలో మిమ్మల్ని కలిగి ఉన్నామని పూర్తిగా దృఢంగా ఎరిగినటువంటి వారమై ఈ లోకమును విడిచేటువంటి సమయంలో మేము సంతోషభరితులమై నిన్ను చేరుటకు వచ్చేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.